शूद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ ఉజ్జయిని మహాకాళేశ్వరుడి జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం మనం చెప్పుకున్నాం. జాతకాల్లో దరిద్ర జాతకం ఉన్నవాడు ఎలా ఉంటాడో మహర్జాతకుడు కూడా ఉంటాడట. అందుకని నేను ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి రక్షించు బాబోయని పట్టుకున్నాను. ఆయన మాట్లాడటంలా అంటే నా శక్తి నా భక్తి సరిపోలేదు, నా నగరంలో పరమభక్తులు ఉండొచ్చు, వారందరూ కూడా రండి, మీరే నెత్తి మీద మీ ఇంట్లోంచి ఒక కలశం తీసుకురండి, ఆ కలశంలో నీళ్ళో పాలో ఏముంటే పట్టుకురండి, మీరందరూ నా కళ్ళ ముందు స్వామికి పోయండి, నేను దాన్ని పులుముతాను ఆ లింగానికి, మీ భక్తి వల్ల ఈశ్వరుడు ప్రసన్నుడై అనుగ్రహించవచ్చు నన్ను, మీరు నన్ను నా రాజ్యాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు అన్నాడు ఆయన. అనగానే ఊళ్ళో వాళ్ళందరూ కూడా భక్తితో తలో చెంబుడు నీళ్లు పట్టుకొచ్చారు, పాలు పట్టుకొచ్చారు. అప్పుడు జరిగిందో తమాషా, పెళ్ళైన కొత్తల్లో భర్త చచ్చిపోయిన ఒక గొల్ల ఆవిడ ఊళ్ళో ఉంది. ఆవిడ గొల్లది పాపం, ఓ గోపిక. ఆవిడకి 5 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని ఎత్తుకుని ఓ చెంబుడి నిండా పాలు ఉచ్చుకుని ఈ పాలు అమ్ముకుంటే కానీ ఆవిడకి బతకడానికి లేదు తెలుసా మీకు. ఆవిడ కటిక దరిద్రురాలు, ఒక్కే ఆవు, ఆ ఆవు పాలు అమ్ముకు బతుకుతోంది. ఆ ఆవు పాలు అమ్మడం మానేసి చెంబుతోటి ఆ పాలు తెచ్చి నెత్తి మీద పెట్టుకుని, మహారాజు గారు చెప్పారు రాజ్యరక్షణ కోసం శివుడు ప్రసన్నుడు అవ్వాలంటే ఈ పాలు పోసేద్దాం అనుకుని వెరితల్లి ఆ పాలు పుచ్చుకొచ్చింది. మహారాజా ఇదిగో పాలు అంది. మహారాజు గారు ఆ శివలింగం మీద ఆ పాలు ఆవిడ చేతే పోయించి చేత్తో అలా అభిషేకం చేస్తున్నప్పుడు నిమురుతూ, నీళ్ళు ఒకడు పోస్తుంటే నిమురుతాం కదా అలా నిమురుతూ ఆ పాలు, ఆయన మహాభక్తుడు కనుక నిధనపత ఏ నమః నిధనపత అంతికాయ నమః అంటున్నాడు. ఈ 5 ఏళ్ల కుర్రాడు చూశాడు పక్కన నుంచి, ఎంత బాగుందో పూజ, పత్రి వేస్తున్నారు రాజుగారు, పాలు పోస్తున్నారు, పెరుగు పోస్తున్నారు, జనమంతా వచ్చిన వాళ్ళంతా చెంబులతో నీళ్ళు వస్తుంటే ఆయన నిమురుతున్నారు అనుకుని, అమ్మా నేను కూడా ఇలాగే రాజుగారిలా ఇక్కడ ఉండి పూజ చేయొచ్చు అంటే, అబ్బాయి ఇది రాజుగారి శివలింగం, మనం ఏదో 5 నిమిషాలు చూసి వెళ్ళడమే తప్ప ఇవాళ రాజుగారు అనుగ్రహించారు కాబట్టి పాలు పెరుగు పోయగలుగుతున్నాం, మనం 24 గంటలు ఉండకూడదురా నాయన అంది ఆవిడ. ఇంక వీడికి పిచ్చి పట్టేసింది, ఈ శివలింగం, ఈ శివలింగం చాలా బాగుంది, ఇక్కడే కూర్చుని పూజ చేయాలని ఉంది కానీ ఇక్కడ ఉండనివ్వరు, మనం అంతే కదా దర్శనం చేసుకుందామని ఆశగా వెళ్ళిపోతాం, అక్కడ పోదారి వరం ఇచ్చినా దేవుడు వరం ఇవ్వడు, దేవుడు వరం ఇస్తే పోదారి వరం ఇవ్వడు, ఈ ఇద్దరు ఇస్తే సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళనివ్వరు, మనం ఉండిపోదామని కోరికతో పెడితే ఉండనిస్తారా మరి. కుర్రాడు అమాయకుడు వెర్రిగొల్లాడు అనుకుంటాం ఒక్కొక్కప్పుడు. వాడు ఏమని చేశాడు, ఇంటికి రాగానే ఒక గుడిసెలో కూర్చుని ఇంత మట్టి తీసుకొచ్చి ఆ మట్టిని అచ్చం శివలింగంగా తయారు చేసాడు. ఇదిగో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఈయన అనుకున్నాడు ఆ మాయిక భక్తుడు. ఇంక అక్కడి నుంచి రాజుగారు చేసిన పూజ అంతా కళ్ళారా చూశాడు కదా. ఈ మట్టి మధ్యలో ఒక రాయి పెట్టి దాన్ని గట్టిగా నొక్కేసి దొడ్లో ఉన్న ఆకులు ఏముంటేవి, రాజుగారి కంటే బిల్వపత్రం ఏదో ఇంకో పత్రం ఏదో తెలుసు, వీడికేం తెలుసు పాపం, కనిపించిన ఆకు పిచ్చాకు అది పుచ్చిపోయినాకు అనవసరం, ఆకులు పట్టుకొచ్చేసాడు. ఇంట్లో నీళ్లు బాగా ఉన్నాయి శుభ్రంగా, ఆ నీళ్లు పట్టుకొచ్చాడు. ఇక్కడ చెప్పాడు లీలయా కల్పయామాస, ఏమీ లేదు లీలతో కల్పించాడు, గంధం లేదు ఇది గంధం అన్నట్ట. రాజుగారు గంధం సమర్పయామే అన్నాడు, అది వీడికి గుర్తుండిపోయేది, వాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏకసంతాగ్రహులు కొంతమంది, ఎన్నిసార్లు చదివినా శ్లోకాలు గుర్తుకురావు కొంతమందికి, సరిగ్గా పురాణం దగ్గరికి వచ్చి మర్చిపోతారు. అయినా నాటకం ఆడేస్తారు అనుకోండి, అది వేరే విషయం. ఈయన ఒక్కసారి రాజుగారు గంధం సమర్పయామి, పత్రం సమర్పయామి, పుష్పం సమర్పయామి అన్నవన్నీ గుర్తుపెట్టుకుని ఇక్కడ చెప్పారు ఉత్తుత్తి పదార్థం ఏమీ లేదు, ఆ మట్టే గంధం సమర్పయామి, అలంకారం వస్త్రం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపమా దర్శయామి, అక్షతాన్ని సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, ఇలా ఉపచారాలన్నీ చేశాడు. మీకు చూడండి శివపురాణంలో 23వ శ్లోకంలో చెప్పారు ఏమీ లేదు, అన్నీ ఉన్నట్టే భావనతో ఇచ్చేశాడు. దీనికి ఏమని పేరు? మానసిక పూజ. వాడికి ఏమి శివమానస పూజ అని తెలుసా? ఆయన ఏమన్నా శంకరాచార్యుడా, రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమద మోదాంకితం చందనం జాతీచంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. హృదయంతో కల్పించి సమర్పిస్తున్నాను అన్నాడు ఆయన. నా దగ్గర ఏమీ లేవు, ఇదిగో ఇదే ఆసనం, రత్నై కల్పితం ఆసనం, హిమజలయీహి అది కూడా చల్లని నీళ్లు. ఇంక ఉజ్జయినిలో ఈ కాలంలో ఉంటే చల్లని నీళ్ళు కలగ కొద ఉండదు. స్నానం సమర్పిస్తున్నాను, ఇదిగో వస్త్రం, ఇలా ఒకటి కాదు అంత హృత్కల్పితం గృహ్యతాం, నా హృదయములో కల్పించిస్తున్నాను. అందుకే చిట్ట చివర యత్ యత్ కర్మ కరోమి యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం, నేను ఏ ఏ పనులు చేస్తున్నానో అవన్నీ నీ ఆరాధనం అన్నాడు. అపూర్వ భావన అన్నమాట ఆ శ్లోకం. ఒక్కసారైనా చదవాలి. ఆత్మాత్వం, నా ఆత్మ నీవు, అంటే ఓ పరమాత్మ నువ్వే నేను అన్నాడనమాట. ఈ జీవాత్మ నీవే ఓ పరమాత్మ, త్వం మమ ఆత్మ. గిరిజామతి, ఆ పార్వతీదేవి నా బుద్ధి. సహచరా ప్రాణాహ, నా పంచప్రాణాలు నీ సహచరులు. శరీరం గృహం, నీ దేవాలయం, నీ మందిరం నా శరీరం, నా శరీరమే దేవాలయం, దేహో దేవాలయ ప్రోక్త. పూజాతే విషయోపభోగరచన, నేను రోజు ఎన్నో అనుభవిస్తున్నాను విషయవాసనలతో, ఇంట్లో ఇడ్లీ తింటున్నాం, కాఫీ తాగుతున్నాం, మంచినీళ్ళు తాగుతున్నాం, ఇవన్నీ నీ పూజ అన్నాడు ఆయన. నిద్ర సమాధి స్థితి, బయట తిరిగి వచ్చి అలిసిపోయి లేక ఇడ్లీ ఎక్కువ తిని నిద్రపోతున్నాను అనుకో, అదే సమాధి స్థితి అన్నాడు. నా నిద్రే నీకు సమాధి స్థితి. చూస్తున్నాక కళ్ళ ముందు కూర్చొని నిద్రపోతుంటారు, అయినా సమాధి అంటారు. అబ్బాయి లేదండి, ధ్యానం ఇస్తే కళ్ళు మూసుకున్నాను, అదే సమాధి స్థితిట. నిద్ర సమాధి స్థితి, ఎంత గొప్ప అపూర్వ భావనది. నేను నిద్రపోతున్నాను, నిజంగా అహంకారంతో నిద్రపోతున్నాను, సామరితనంతో నిద్రపోతున్నాను, తిండి ఎక్కువ నిద్రపోతున్నాను, అయినా అది సమాధి కింద భావించన్నాడు. సంచార పదయో ప్రదక్షిణ విధి, ఏదో నేను అటు ఇటు తిరుగుతున్నానుగా సరదాగా, వస్తువులు కొనుక్కోవడానికి, ఎక్కడికి వచ్చినా ఈ చెత్త కొనుక్కోవడం మానవం కదా మనం, ఏం దొరుకుతాయి, ఏం ఊళ్ళో దొరకవా, అయినా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అవి దొరుకుతాయి ఇవి దొరుకుతాయని కొనుక్కొచ్చేస్తున్నాం. ఈ కొనుక్కొచ్చే వస్తువుల కోసం తిరగడానికి ఉపయోగించే నడకుందే, ఈ నడకంతా నీకు ప్రదక్షిణ. ఇక్కడ నుంచి ఏదో ఫ్యాన్ కొనుక్కున్నాం, ఓ చీపురు కట్టు కొనుక్కున్నాం, బట్ట కొనుక్కున్నాం, ఇంకేదో చెప్పు కొనుక్కున్నాం, ఇంకో తప్పు కొనుక్కున్నాం, ఉప్పు కొనుక్కున్నాం, పప్పు కొనుక్కున్నాం, ఈ కొనుక్కోవడం కోసం నడిచాం. నిజానికి మనం ఏమన్నా దేవుడి కోసం నడిచామా? మనం ఏదో పిచ్చి వస్తువులు కొనుక్కోవడానికి నడిచాం, కానీ ఏ వంకతో అయినా నడిచాను. ఈ సంచారం అంతా ప్రదక్షిణ విధి, నేను నా కాళ్ళతో తిరిగిన తిరుగుడంతా నీకు ప్రదక్షిణమే. అబ్బా, ఇంకింతకంటే గొప్ప భావం ఏముంటుంది? స్తోత్రాణి సర్వాగిరవు. ఏవో పిచ్చి కబుర్లు వస్తూనే ఉంటాయి. గురువుగారు ఉపన్యాసం చెప్పడానికి ఒక 5 నిమిషాలు ఆలస్యం అయిందా, హాల్ అంతా దదరిల్లిపోయేలా, ఇక అక్కడి నుంచి ఈ కండువా కొన్నావా, మండువా ఇల్లు కొన్నావా, అదిగో అక్కడ ఫలానా వస్తువు దొరుకుతుంటే మీకు తెలియదుటండి పిని గారు అని ఈ కొనుక్కున్నది వీడికి క్షవరమై వాడికి కూడా క్షవరం అవ్వాలని అక్కడ గెంటుతాను. ఇలా పిచ్చి కబుర్లు ఎన్ని వస్తూ ఉంటాయో ఇక్కడికున్నప్పుడే. ఈ పిచ్చివాగుడంతా స్తోత్రాణి అన్నాడు. నేను ఏం మాట్లాడినా ఆ మాటలన్నీ నీకు స్తోత్రములే అనుకో. ఈ విధంగా చిట్టచివరికి వచ్చారుగా ఉన్నాడు. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారా. నేను ఏ పని చేసినా అదంతా శంభో ఓ ఈశ్వర తవ ఆరాధనం, నీ ఆరాధనం. ఇదన్నమాట మానస పూజ. ఇది చాలా అపూర్వ భావన. అలా చేయగా చేయగా కొంతకాలానికి మనలో పిచ్చి ఆలోచనలు పోతాయని అర్థం అన్నమాట. ఈ చిన్న కుర్రాడు మహారాజు గారు కష్టకాలంలో ఇళ్లలో నుంచి మీ వస్తువులు తెమ్మంటే వీళ్ళమ్మ చెంబుడు పాలు పట్టుకెడితే ఆ పాలు పోస్తున్న సమయంలో రాజుగారు ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహన సమర్పయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని ఈ విధంగా చెబుతూ ఉంటే అవన్నీ కంఠస్థం చేసి ఇంటికి వచ్చి ఒక లింగం కింద రాయి పెట్టి దాని మీద మట్టితో అలిమి స్వామివారికి భస్మం పూసేస్తున్నారు కదా ఇలాగా, అలా రాయి మీద అదంతా పులిమి ఇదే గంధం ఇదే ధ్యానం ఇదే ఆవాహనం అని చెప్పుకుపోయాడు. ఉత్తుత్తి పూజ చేశాడనమాట, కల్పిత పూజ ఏమీ లేకుండా. పదే పదే రాజుగారు చెప్పిన నామాలన్నీ గుర్తున్నాయి, ఆ నామాలు చదివేశాడు. ఆ సమయంలో వీళ్ళమ్మ ఆవిడేదో కొద్ది భక్తి కలిగింది, పెద్ద భక్తురాలు కాదు. చచ్చి చెడి కాస్త బియ్యం పోగేసి పట్టుకొచ్చింది, ఆ బియ్యం అన్నాన్ని వండింది, కూర ఏదో చేసింది దొడ్లో ఉన్న బచ్చలా కూర. ఒరే కుమార భోజనం రారా బాబు, చల్లారిపోతుంది, పైగా మన ఇంట్లో ఈ మధ్యన తలుపు సరిగ్గా లేదు, కుక్క దూరుతోంది, కుక్క తినేసిందంటే మళ్ళీ మనకు అన్నం ఉండదు రా అంది. వీడు శివ శివ అంటున్నాడు. ఏమిటో తన్మయత్వం పెరిగిపోయింది ఆ కుర్రాడికి, అంత భక్తి కుదిరేసింది. చిన్నప్పుడే మార్కండేయుడి భక్తి లాంటి భక్తి, ధ్రువుడి లాంటి వాళ్ళకి వచ్చే భక్తి, ప్రహ్లాద కుమారుడికి విష్ణు మీద ఉన్న భక్తి లాంటి భక్తి వచ్చేసింది. ఆనందంతో వీడు ప్రార్థిస్తున్నాడు. మళ్ళీ ఆవిడ భోజనం భోజనం అది బాలశ్చ భోజనం నైచ్చెత్తదా తత్రయయౌ ప్రసూహు. ఈ కుర్రాడు మాత్రం భోజనం లేదు, అసలు మాటలే వినపడ్డంలా, అన్నమో అన్నమో అని ఆవిడ పిలుస్తోంది. వీడేమో అన్నం మానేసి అమ్మ అమ్మ నాయన నాయన అంటూ ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడు. పిలిచి 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 వచ్చి చూసింది ఆవిడ ఈ కుర్రాడిని. ఎరా పిలుస్తుంటే చెవుడొచ్చిందా వినపడలేదా? అసలే మన ఇంట్లోకి ఈ మధ్యనేమో తడిక ద్వారంగా పెట్టాం, మనం ఇక్కడ తలుపులు పెడతాం కదా, ఆ తలుపు స్థానంలో ఒక చిన్న ఏతాకుల తడిక పెట్టింది. ఈ తడికలో తోసుకుని ఒక కుక్క లోపలికి వస్తుంది ఇటు తరచుగా. ఈ కుక్క అన్నం తినేస్తోంది. నువ్వు ఇప్పుడు వచ్చి వెంటనే తినకపోతే పొరపాటు నేను బయటకు వెళ్ళానంటే కుక్క అన్నం తిందంటే ఈ పూట అన్నం ఉండదు, ఉపవాసం ఉండాలి ఏమనుకుంటున్నావు అంది. అయినా వీడికి వినబడలా. అత్యద్భుత భక్తితో శివ శివ శంభో భవభయహర శంభో శివ శివ శంభో భవభయహర శంభో భవభయహర శంభో శివ శివ శంభో భవభయహర శంభో శివ శివ శంభో శివ శివ శంభో భవభయహర శంభో. పార్వతీ మనోహర కృపాకరా పార్వతీ మనోహర కృపాకరా పాలలోచన మహేశ భవ విమోచన పాలలోచన మహేశ భవ విమోచన శివ శివ శంభో భవభయహర శంభో. చెంబు పట్టుకెళ్ళి పాలు పోసి వచ్చిన దగ్గర నుంచి చెంబో చెంబో అంటున్నాడేమో అనుకుంటుంది ఈ పిచ్చిది. ఈ శంభోకి చెంబోకి తేడా తెలియక చెంబో చెంబో అంటావు, చెంబు ఇంట్లో ఉందిరా అంది. ఈయనకి అదే వినపట్ల. ఆ రాజుగారు అన్న శంభో శంభోయేగా శివ శివ శంభో. ఇక చూడండి ఆవిడ చాలా కోపం వచ్చేసింది. ఆకృష్ట తాడితాపి
నాగచ్చత్వసుతో యదా తాం పూజాం నాశయామాస క్షిప్త్వా లింగం చ దూరతః. ఇంక ఈ అమ్మకి కొంచెం తెక్కు వచ్చింది. ఒక్కసారి శివశివ శంభు అంటున్న కుర్రాడు చెయ్యొచ్చుకుని బర్రున పక్కకి లాగి కాలుతో ఒక తన్ను తన్ని కర్రతో కొట్టి ఈ కాలుతో తంతారండి. నిజంగా కొంతమంది లేబర్లో చూశాను నేను. చారుధామ యాత్రకు వెళ్తున్నప్పుడు ఓసారి అక్కడ వర్షాల్లో రోడ్డు వస్తున్న చోట పని చేసుకుంటున్న పిల్లకి తెక్కు వచ్చేసి ఆ పిల్లాన్ని వీపు మీద ఉన్న పిల్లాన్ని కింద పారేసి కాలుతో తన్నేసింది. అప్పుడు అర్థమైంది అనమాట, కాలుతో తన్నాడు పిల్లని కొడుకుని తన్నింది అని శివపురాణంలో చెప్పిన కథ ఇక్కడ చూశాను కళ్ళార. ఈ పామరులు కదా, వాళ్ళకి కోపం వచ్చిన అలాగే ఉంటుంది, ప్రేమ వచ్చిన అలాగే ఉంటుంది, పిచ్చ అలాగే ఉంటుంది, చితకబాధేస్తారు. ఇక అప్పుడు ఆ బాధనలో వెనక ముందు చూడరు. ఒక్క తన్ను తన్ని కింద పడేసి కర్రతో కొట్టు కొట్టింది. అయినా సరే వాడు ఏం మాట్లాడట్లా, ఏడవట్లా, శివ శివ శంభు అంటున్నాడు. దాంతో ఈ శివలింగం దగ్గరికి కొడుకుని తీసుకెళ్ళడం పొరపాటు అయిపోయింది. ఇంట్లో ఈ రాయి పట్టుకొచ్చి పెట్టాడు. ఆయన మహారాజు కాబట్టి రాళ్ళు రప్పలు పెట్టి పూజిస్తాడు, వీడేమిటని ఆ లింగాన్ని లాగి కింద పారేసి క్షిప్త్వా లింగంచ దూరత, వెంటనే దూరంగా విసిరేసింది. పూజా సామాగ్రి ఉట్టుట్టి పూజా సామాగ్రి పారేసింది. దొడ్లో పిచ్చాకులు తెచ్చి పూజ చేశాడే, ఆ ఆకులన్నీ తీసేసింది, నిర్మాల్యం తీసేసినట్టుగా. ఇప్పుడు కుర్రాడు కళ్ళు విప్పి చూశాడు, లింగం దూరం అయిపోయింది, పూజా సామాగ్రి ధ్వంసం అయిపోయింది, ఏడ్చుతూ కింద పడిపోయి శివ 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 అయ్య బాబోయ్ నా శివలింగం దూరం అయిపోయింది అని స్పృహ తప్పి కింద పడిపోయాడు. నా కొడుక్కి పిచ్చి పట్టేసింది అనుకుని ఈ పిచ్చి తగ్గిద్దామని దొడ్లో పసరాకులు ఉన్నాయి ఇట్లండి, మూర్ఖుండాకులు అంటే ఆకులు ఉండేవి పూర్వం, ఆ పసరు నెత్తి మీద వేసి పులిమేసేవారు పూర్వం. పిల్లాడికి కొంచెం జలుబు చేసినా కొంచెం తిక్కతిక్కగా మాట్లాడినా నెత్తి మీద ఇంత నిమ్మకాయ రసం పసరు వేసి కొట్టేవారు. ఆ పసరు నిమ్మకాయ తేవడానికి వెళ్ళింది ఈవిడ. ఇంతలో వీడు కళ్ళు విప్పాడు. ఏడ్చి శివ రాజుగారి దగ్గర మాత్రమే ఉంటావా, నేను నా దగ్గర పెట్టుకుని పూజిద్దామంటే మా అమ్మ తన్ని కింద పారేస్తే దూరంగా పడిపోయావా అని ఏడుస్తూ వాళ్ళ లింగాన్ని తెచ్చాడు. ఆ క్షణమే భం అంటూ పెద్ద శబ్దం వచ్చేసింది. చూస్తూ ఉండగా ఆ గుడిసంతా బంగారపు భవనం అయిపోయింది. ఆ భవనం మధ్యలో అపూర్వమైన దివ్య లింగం వచ్చేసింది. ఆ లింగానికి పక్కన ఒక పెద్ద శంఖం వచ్చింది, శంఖానికి పక్కన ఒక భేరీ వచ్చింది. ఢాం ఢాం అనే శబ్దంతో భేరీ తనంత తానే మోగింది, శంఖం తనంత తానే పెద్దగా ధ్వనించింది. హిరణ్మయ బృహద్వారం కపాటవర తోరణం మహార్హ నీల విమల వజ్రవేదీ విరాజితం. ఇంత పూర్వం కుర్రవాడు లింగం పెట్టిన స్థలమంతా వజ్ర వైడూర్యములు తాపడం చెయ్యబడిన వేదిక, చెక్క వేదిక కాస్తల అయిపోయింది. ఏ వేపు చూచినా అంత ఆ ద్వారం. ఇందాక వాళ్ళ అమ్మ ఏముంది, ఏ తాకులు తడికిరా లోపలికి కుక్కలు వస్తాయందే, ఇప్పుడు ఆ తడికల బదులు ద్వారం బృహద్వారం, అది కూడా ఎటువంటిది, హిరణ్మయ బృహద్వారం, పూర్తిగా బంగారంతో పెద్ద వాకిలైపోయింది. మొత్తం కోట గోడల్లో తయారైపోయాయి, అన్నీ బంగారంతో తయారు చేసినవే, సిమెంటు వాడడం ఇటుకలు పెట్టడం ఏమీ లేదు, సంపూర్ణంగా హిరణ్మయమే. నవరత్నాలు తాపడం చేయబడిపోయాయి. ఇంక ఇంటి నిండా వాళ్ళమ్మ ఏదో చిన్న చితకా చెంబు అనుకుంది, ఇందాక పట్టుకెళ్ళింది, ఏ వేపు చూసినా చెంబులే. ఆ చెంబు నిండా అంబు, అది కూడా గంగాంబు, ఆ చెంబులన్నీ బంగారమే. ఇల్లంతా సంపదలతో నిండిపోయాయి. ఎంత అన్నం కుక్క తింటుందేమో అని ఆ పిచ్చిది భయపడితే ఇంటి నిండా మాయించి అద్భుతమైనటువంటి దాసదాసీజన్ అంట. ఆ దాసదాసీజన్ ఒకళ్ళు పాయసం వండుతున్నారు పెద్ద గాడిపోయి మీద, ఒకళ్ళు అన్నం వండుతున్నారు, ఒకళ్ళు పప్పు వండుతున్నారు, ఒకళ్ళు నెయ్యి కాచేస్తున్నారు, మరొకరు పులిహార తయారు చేస్తున్నారు, దద్దోజనం తయారు చేస్తున్నారు, రకరకాల పిండి వంటలతో కూరగాయలతో గుమగుమలు ఆడిపోయింది. మొత్తం వాతావరణం మారిపోయింది. ఇప్పుడు ఈ కుర్రాడిని చూసి తల్లి తెల్లబోయి, ఒరే కొడుకా నువ్వు కొడుకు కాదురా, నేను దుడుకుతనంతో ఈశ్వరుణ్ణి బయటపారేశాను, ఎంత పొరపాటు చేశాను నాయన అంది. ఇప్పుడు ఈ కుర్రాడు చూశాడు రత్నలింగం తయారైంది అక్కడ, మామూలు లింగం కాదన్నమాట. పురోద్భాసిత మణిస్తంభై శుద్ధ స్ఫటిక భూతలై తన్మధ్యే రత్నలింగం హి శంకరస్య కృపానిధేహి. అన్ని మణులతో తయారు చేసిన ఒక పానవట్టం ఆ ప్రాంతం, ఆ ప్రాంతం మధ్యలో అంటే ఆలయమంతా మణుల ప్రకారం మధ్యలో రత్నలింగం ప్రత్యక్షమయ్యింది. అప్పుడు ఆ కుర్రాడు దాన్ని పట్టేసుకుని ఏడ్చేశాడు ఆనందంతో, శివశివ శివశివ అన్నాడు. ఈలోపు రాజుగారు పూజ చేస్తున్నాడుగా అక్కడ, అక్కడ హఠాత్తుగా శివలింగం కనపడకుండా పోయింది, ఉజ్జయిని మహాకాళేశ్వర లింగం. రాజుగారికి మతిపోయింది, ఇదేంట్రా కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయిందిట,
వాడు ఎవడో కొండనాలికి రోగం వచ్చిందని మందేసేట, కొండనాలికి అది ఉన్ననాలికి ఊడిపోయింది అన్నట్టుగా ఉంది. అందరూ వచ్చి తలకో చెంబుడు పాలు నెయ్యి పోయిండు అని అందరినీ పిలిస్తే అసలు లింగమే లేదు అంటూ ఉంటే మంత్రి గారు, అయ్యా మన దొడ్డి దగ్గరలో ఉన్న గొల్లవాళ్ళ ఇంట్లోంచి శంఖనాదం వినపడుతుందండి అన్నాడు. రాజుగారికి అనుమానం వచ్చింది, పరుగు పరుగును వచ్చి చూశాడు. ఇందాక ఒక పేద గోపికా స్త్రీ చెంబుడు పాలు పట్టుకొచ్చిన ఆవిడ కొడుకు ఇల్లు పూర్తిగా బంగారం అయిపోయింది. అమ్మ నాయనోయన లోపలికి వచ్చి చూశాడు. చూస్తే ఓ శంఖను తనంతా తానే ఆ గాల్లో తేలియాడుతూ ఎవరు ఊదకుండానే ధ్వనిస్తోంది. శంఖాన్ని మనం పట్టుకుని భయ్య అంటే చచ్చి చెడు ఊదితే ఊదాలి, శబ్దం రావాలి. తనంత తానే గాల్లో తేలాడుతూ ఊదుతోంది ఆ శంఖం, ధ్వనిస్తోంది. మరో పక్కన భేరీ మోగుతోంది, పైనుంచి పూలవర్షం కురుస్తోంది. మధ్యలో రత్నలింగం అంతా సువర్ణ ప్రాకారాలు, నవరత్నాలు, సంపదలు. రాజుగారికి అర్థమైపోయింది, వీడు భక్తుడంటే అమాయక భక్తుడు. ఒక చిన్నపిల్లవాడి భక్తికి తట్టుకుని ఆయన ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇటువంటి భక్తుల్ని కన్న ఈ ఉజ్జయినీపురం ఎంత భాగ్యం చేసుకుందో అని ఆ శివుడి లింగానికి కౌగిలించుకుని, మహానుభావుణ్ణి అనుగ్రహించడానికి అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యావా తండ్రి అనగానే, ఉజ్జయిని మహాకాళేశ్వర లింగాన్ని అక్కడ ఎప్పుడూ మాయం చెయ్యను, నేను అక్కడ మాత్రమే ఉన్నాననుకుంటున్నావు, ఈ క్షేత్రం అంతా నేనే, నువ్వు ఒకవేళ ఎవడైనా లోపలికి రాలేక ఆర్తితో పిలిస్తే బయటకు వచ్చి దర్శనమిస్తానని లోకానికి చెప్పడానికి ఇక్కడికి వచ్చానన్నాడు ఆయన. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు మనకి దర్శనం అవ్వలేదు, నడవలేకపోతున్నాం, ఇంక ఈ పూట బాధపడుతున్నాం అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా, కరుణాస్వరూపుడు ఆ లోపలికి వెళ్ళలేకపోతే ఆయనే బయటకు వచ్చి దర్శనమిస్తాడు. ఆయన గొప్పతనం అది, మనం లోపలికి వెళ్ళాలి, వెళ్ళే అవకాశం లేకపోతే తనంత తానే బయటకు వచ్చి నా తండ్రి పిలిచావా అని వస్తాడు. అది ఉజ్జయిని మహిమ. ఈ క్షేత్రం అపూర్వమని అందుకే చెబుతుంట, అక్కడ ఎక్కడ కాదు అణువణువు నిండి ఉంటాడు ఆయన. ఆ గొల్లవాడి భక్తికి నేను మెచ్చుకుని ఇక్కడ రత్నలింగ రూపంలో దర్శనమిచ్చాను. ఇది త్రేతాయుగం వరకు ఉంటుంది, ఆ తర్వాత ఇది అదృశ్యం అయిపోతుంది. ఈ స్థానంలో కాలభైరవాలయం మాత్రమే ఉంటుంది ఆ తర్వాత అన్నాడు. అంటే గొల్లవాడి ఇల్లున్న స్థానంలో ఇప్పుడు కాలభైరవాలయం మాత్రమే ఉంది, అక్కడ ఆ రత్నలింగం ఇప్పుడు ఈ కలియుగంలో ఉండదు, దర్శనం ఇవ్వదని చెప్పారు. కొన్ని కారణాల చేత రత్నలింగం కలియుగ వాసులకి అదర్శనమయ్యింది. ఆ రత్నలింగం ఉన్న స్థానంలో సరిగ్గా ఆలయానికి బయట వచ్చేట చిన్న లింగం ఉంటుంది చూడండి, ఆ లింగాన్ని ఆ రోజున ఆ గొల్లది పూజించిందనమాట, గొల్లవాడు పూజించినటువంటి లింగం అది. ఈసారి కాలభైరవాలయానికి వెళ్ళేటప్పుడు మీరు చూడండి, ఆ ప్రాంగణంలో బయటే ఉంటుంది చిన్న లింగం అన్నమాట, తప్పక దాన్ని చూడాలి, అది మహామహిమ కలిగినది. కొన్ని పురాణాలకి తప్ప మామూలు వాళ్ళకి అర్థం కావు, బాగా పరిశీలిస్తే ఈశ్వరానుగ్రహం ఉంటే కానీ అవి బయటికి రావు. కాలభైరవాలయ ప్రాంగణం దగ్గర చిన్నగా ఉంటుంది లింగం, అందరూ వస్తారు దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఈ గొల్లవాడి కోసం ఆవిర్భవించిన రత్నలింగ స్థానంలో ఉన్న లింగం అదన్నమాట. కలియుగంలో ఆ రత్నలింగం ఈ లింగ రూపంలో దర్శనమిస్తుంది, అందుకే అక్కడికి వెళ్ళి ముట్టుకుంటే ఆ రత్నలింగాన్ని ముట్టుకున్నట్టే. ఇంకేముంది, ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది, రాజుగారు, రాజుగారి భార్య, పిల్లలు, పరివారం అందరూ వచ్చేసారు, అందరూ దర్శనం చేసుకున్నారు. రాజుగారు గొప్పతనం అదే, ఈ ఇంట్లోకి అందరూ రండి దర్శనం చేసుకోండి అన్నాడు. అందరూ చేసుకునేవాళ్ళు బయట నిలబడ్డారు. ఈలోపు బయట శత్రువులు చుట్టుముట్టేసిన వాళ్ళందరికీ, ఏమిట్రా నగరంలో నుంచి శంఖధ్వని భేరీధ్వని భయంకరంగా వినపడుతుందన్నారు. వీళ్ళకేమో శంఖధ్వని మధురంగా వినపడుతోంది. బయట వాళ్ళకి ఎలా ఉందో తెలుసా, యుద్ధరంగంలో కృష్ణుడు పాంచజన్యం ఊదినట్టు, శివుడు త్రిపురాసుల దగ్గరికి వెళ్ళినప్పుడు శంఖం ఊదినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో, అటువంటి ప్రళయకాల భేరీ భైరవ భాంకార హుంకారాది శబ్దాలు వినపడుతున్నాయి. దాంతో వాళ్ళు కంగారు పడి, రాజుగారు ఏమైనా సైన్యంతో యుద్ధానికి వస్తున్నాడా, యుద్ధానికి వచ్చే ముందు యుద్ధ భేరీ శబ్దాలు ఇలా వినబడతాయి, రాజుగారు యుద్ధానికి వచ్చే ముందు శంఖం పూరిస్తున్నాడా చూసి రమ్మని వేగులు వాళ్ళని పంపారు ఈ శత్రువులు. ఆ వేగులు వాళ్ళు లోపలికి వచ్చి చూసి గూఢచారులు, అథ ప్రభాతే యుద్ధాయపురం సమృద్ధ్య సంస్థిత రాజానః చరవక్త్రేభ్యుః శుశ్రువుశ్చరితం చతత్తు. ఈ చారులు, గూఢచారులు చూసేశారు ఇదంతా. చూసి మహారాజా మహారాజా అంటూ వీళ్ళందరికీ నాయకత్వం వహిస్తున్న శత్రురాజు గారు నాయకుడి దగ్గరికి వచ్చారు. ఏమిట్రా ఏం జరిగింది నగరంలో, మేము గూఢచర్యం చేయడానికి వెళ్ళామండి, మా జన్మధన్యమైపోయిందండి, గూఢచారులమైన మాకే. ఆ రాజుగారు శివుణ్ణి పట్టుకు పూజిస్తూ ఉంటే ఒక గొల్లవాడు కూడా ఇంట్లోకి వచ్చి ఓ లింగాన్ని పెట్టుకున్నట్ట రాయిని, ఆ ఇల్లు బంగారం అయిపోయింది, ఆ రాయి ఉన్న స్థానంలో రవ రత్నలింగం వచ్చింది, ఇప్పుడు రాజుగారు అక్కడ పూజలు చేస్తున్నాడు, అక్కడి నుంచి ఆకాశంలో ఎగురుతోంది ఒక శంఖం, ఆ శంఖాన్ని ఎవరూ వదట్లేదు, అదే తనంతట తాను పెయ్యి అని ధ్వనిస్తోంది. అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద ఢంక, ఆ భేరి ఎవరూ మోయించకుండా మోగుతోంది. ఇది ఈశ్వరానుగ్రహం మహారాజా అనగానే ఒక్క క్షణకాలం శత్రువులకి భయం కలిగిపోయింది. వాళ్ళలో వాడు కూర్చున్నారు, మీటింగ్ వేసుకున్నారు, మనం చాలా పెద్ద పొరపాటు చేశామేమో. అయం రాజా చంద్రసేన శివభక్తోతి దుర్జయ. ఈ రాజు శివభక్తుడు, ఎవరి చేత జయింపబడ్డానికి వీలు కానివాడు. ఇతన్ని జయించడం ఎవడి వల్ల కాదు, ఈ మహారాజు గారి శక్తి ఎటువంటిదో మనం కళ్ళారా చూశాం. మన గూఢచారులు చెబుతున్నారు లోపల శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు, శివుడి శంఖం ఇక్కడికి వచ్చింది, శివుడి ఢంక ఇక్కడికి వచ్చింది, మనం ఇప్పుడు కూడా పిచ్చెక్కి యుద్ధానికి ఎడితే శివుడు త్రిశూలంతో పొడిచి చంపుతాడు, లేదా మూడవ కన్ను తెరిచి భస్మం చేస్తాడు. చిన్న పిల్లవాడే ఇంత భక్తుడిగా ఈ ఊళ్ళో ఉంటే ఇంక ఈ ఊళ్ళో తక్కిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఆలోచించుకోండి. ఇంక ఈ రాజుగారు శంకర సేవకుడు, శంకర కింకరులు మనం కూడా. ఆ శంకర కింకరుడి మీద అహంకరించి బెంకంతో శంకింక కింకబూని వెళ్ళామంటే మన బెంకం పొంకం అన్నీ అణిగిపోతాయి అని భయపడిపోయి వెంటనే, మహారాజా చంద్రసేన నీతో యుద్ధం చెయ్యం, సంధి చేసుకుంటాం, మమ్మల్ని క్షమించు అని గూఢచారుల ద్వారానే వార్త పంపారు. వెంటనే రాజుగారు తలుపు తీయగానే అందరూ పరిగెత్తుకొచ్చి రాజు కాళ్ళ మీద పడిపోయారు. మహారాజా, మేము మొదట్లో పొరపాటు చేశాం, ఒక్క మణి కోసం నీలాంటి భక్తమణితో యుద్ధానికి వచ్చాం, లౌకిక మణి కోసం భక్త శిఖామణితో యుద్ధానికి వచ్చాం, అది తప్పే, కానీ ఆ తప్పు కూడా ఒక్కొక్కప్పుడు ఒప్పవుతుంది. మేమే యుద్ధానికి రాకపోతే నువ్వు ఇంత భక్తితో ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడివి కాదు, నువ్వు ఆరాధించకపోతే నిన్ను చూచి గొల్లపిల్లవాడు ఇంట్లో లింగం పెట్టి పూజించడు, ఆయన పూజించకపోతే శివుడు ఇంత అనుగ్రహం చూపించడు, ఇక్కడ బంగారు భవనం వెలిసి రత్నలింగం వెలిసి కలియుగాంతం వరకు మానవుల్ని తరించడానికి ఒక మార్గం వచ్చేది కాదు, మేము అదృష్టవంతులం, నువ్వు అనుగ్రహిస్తే మేము కూడా ఆ లింగం చూస్తామన్నారట. అయ్యో రండి అందరూ చూడొచ్చు అన్నాడు ఆయన. ఈ రాజులందరూ చేతులు కట్టుకుని ఈ రాజు వెంట వెళ్ళారు. స్వయంగా అందరూ భక్తి శ్రద్ధలతో ఆ లింగాన్ని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఉజ్జయిని మహాకాళేశ్వరుడు మళ్ళీ యథాతథంగా అక్కడ దర్శనమిచ్చాడు, అక్కడికి కూడా వెళ్ళి ఆయన్ని పూజించారు.